విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినో భావయామి పవమాననందనం భావయామి పవమాననందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభిపరివృతం రామో భజే శ్యామలం. అందరూ చెప్పండి, కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరామచంద్ర ప్రభు అపూర్వ రీతిలో అశ్వమేధయాగం చేశాడు. ఆయనకంటే ముందు చాలామంది అశ్వమేధయాగం చేసిన వాళ్ళు ఉన్నారు. దశరథుడు చేశాడు అశ్వమేధయాగం, వాళ్ళ నాన్నగారు. మాంధాత అనే మహారాజు చేశాడు. వైవస్వత మనువు చేశాడు. ఇక్ష్వాకువు చేశాడు. నృగమహారాజు చేశాడు. అదే ఇక్ష్వాకు వంశస్థుడు అయోధ్యానగరవాసి అయిన హరిశ్చంద్రుడు చేశాడు. కానీ రామచంద్ర ప్రభు అశ్వమేధయాగానికి ఒక ప్రత్యేకత ఉన్నది. రాముడు అశ్వమేధయాగం చేస్తే ఇంద్రాది దేవతలంతా ప్రత్యక్షంగా కూర్చున్నారు. తక్కిన వాళ్ళ యాగాల్లో పరోక్షంగా హవిస్సులు సేకరించారు. రామయజ్ఞానికి బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు. అన్నిటికీ మించి రాముడు ఎదురుగుండా రాముడి కథని వాల్మీకి రాసిన దానిని రాముడి కొడుకులు గానం చేశారు. ఆ తర్వాత రామచంద్రుడు వాల్మీకి మహర్షిని పిలిచి, ఎవరండి ఈ పిల్లలు, ఎంతో ముచ్చటగా ఉన్నారు, చాలామంది కథాగానం చేస్తూ ఉంటే విన్నాను, పాటలు పాడుతూ ఉంటే విన్నాను, వేదశ్రవణం శ్రావణం రెండూ చేయిస్తూ ఉంటే విన్నాను, కానీ ఈ పిల్లల కంఠం మనోహరంగా ఉంది, సతానంగా ఉంది, అంటే తానం ఎక్కడ తప్పలేదు. అన్నిటికీ మించి మందర మధ్యమ తార అని స్థాయిలు మూడు రకాలు. చాలా తక్కువగా పలికితే మందరము అంటారు. మధ్యమ స్థాయి కొందరిది. ఉచ్చస్థితిలో హై పిచ్ అంటాము. ఇప్పుడు మనం లో పిచ్చి, మిడిల్ పిచ్చి, హై పిచ్ అని మూడు రకాలు ఉంటాయి. సంగీతంతో పరిచయం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మందరస్థాయి కొంచెం కష్టం. తారాస్థాయికి వెడితే కీచుమంటుంది గొంతు. మధ్యమ స్థాయిలో ఎక్కువ మంది పలకగలుగుతారు. ఎక్కడో కొద్ది మందికి భగవంతుడు ఒక వరం ఇస్తాడండి, ఘంటసాల లాంటి వాడికి వరం ఇస్తాడనమాట. ఎంత మంద్ర స్థాయిలో పడినా అలాగే ఉంటుంది. రామచంద్ర ప్రభు మహానుభావుడు మరి ఏ పుణ్యం చేసి పుట్టాడో, ఏ లోకం నుంచి పుట్టాడో తెలియదు, కానీ ఒక్కసారి తారాస్థాయికి వెళ్ళిపోతే, పతాక స్థాయికి వెళ్ళిపోతే కూడా కొంత అంతభద్రంగా ఉంటుంది. ఆడవాళ్ళు కూడా ఆశ్చర్యపోయే ఘంటం అది అనమాట. సహజంగా స్త్రీలు పాడిన తర్వాత మగవాళ్ళు పాడితే అసహ్యంగా ఉంటుంది, ఎందుకంటే భగవంతుడు ఆడవాళ్ళకి మాధుర్య కంఠం ఇచ్చాడు, కోకిల కంఠం ఇచ్చాడు. నేను చెప్పేది అలాంటి కంఠం ఉన్న స్త్రీల గురించి. అటువంటిది లతా మంగేష్కర్ పాడిన పాటను మళ్ళీ ఘంటసాలు పాడితే ఆవిడే తెల్లబోయిందిట. ఇటువంటి వాడు కనుక మా హిందీలో పుట్టుంటే ఈ పాటికి ప్రపంచఖ్యాతి ఎప్పుడో పొందేవాడు అని ఆవిడ అన్నది. మహమ్మద్ రఫీ ఏమన్నాడు తెలుసా, భగవంతుడు ఘంటసాలకి ఇచ్చిన వరం ఇంకెవరికి ఇవ్వలేదు, నాకు ఈర్ష కలుగుతుంది ఆయన కంఠం చూస్తే అన్నాడు. కానీ మనం ఆయన పట్టించుకోలేదు, దురదృష్టం వచ్చే చాలా కాలం. ఆయనే కనుక ఏ హిందీ భాషలోనే పుట్టి ఉండి ఉంటే వాళ్ళు ఎంత ఖ్యాతి పొందేవాడు. ఆయన తెలుగువాడవడం మీ అదృష్టం, హిందీవాడు అవ్వకపోవటం మా అదృష్టం అన్నారు వాళ్ళు. ఎందుకంటే హిందీవాడు అయ్యి ఉంటే మేమంతా మరుగున పడేవాళ్ళం. ఈ మాట అన్నది రఫీ తెలిసినా. సరే, ఏమైతే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆ స్థాయిలు పలకాలంటే ఆ కంఠానికి భగవంతుడు ఆ శక్తి ఇవ్వాలి. ఈ పిల్లలు పలుకుతుంటే అంత బాగుంది అనగా, అప్పుడు ఆయన వీళ్ళు నీ పిల్లలే, సీతాపుత్రులు అన్నట్ట వాల్మీకి. రాముడికి తెలియదు ఏమిటి, ఏమి ఎరగనట్టే ఇలా మాట్లాడతాడు. కొంతమంది గురువులు కొంటితనంతో ఏమి ఎరగనట్టు అలా అంటారు. రామచంద్రుడు కూడా అంతే, సర్వ జగన్నాథుడయ్యుండి కూడా, వైకుంఠవాసి విష్ణువయ్యుండి కూడా ఏమి ఎరగనట్టు మనిషి అనుకునేవాట తనను తాను. దేవతలంతా ఇంతలో వచ్చారు. ప్రభువు నీకు తెలియనిది అంటూ ఉన్నదా, నువ్వు సాక్షాత్తు ఆదిదేవుడివి, మహాబాహు విష్ణువి, భూలోకంలో ధర్మ సంరక్షణ కోసం రావణాది దైత్యుల్ని నాశనం చేయడం కోసం మానవ రూపంలో అవతరించావంటే ఆయన ఆత్మానం మానుషం మన్యే రామం దశరథ ఆత్మజం. మీరన్న విష్ణువు ఎవరో నేను ఎరగను, నేను దశరథ పుత్రుణ్ణి మనిషిని అనుకుంటున్నాను, ఎవరో విష్ణువు అన్నట్ట. ఇంతలో వాల్మీకి దగ్గరకు వచ్చి రామచంద్ర ప్రభువుకి ఋషి కనుక ఆశీర్వచనమిచ్చాడు. ఎంత గొప్పవాడైనా భగవంతుడైనా ఋషి దగ్గర ఉన్నప్పుడు తనను తాను మనిషి కింద భావించి నమస్కరించాలి. అందుకే కృష్ణుడు చూడండి, గర్గాచార్యుడికి పాద నమస్కారం చేశాడు, దుర్వాసుడికి కాళ్ళు కడిగాడు. అది చూసి నేర్చుకోవాలి మనం. నా చిన్నప్పుడు నాకు కూడా అమాయకత్వంతో ఎవరైనా పెద్దల దగ్గరికి వెడితే పురాణం విన్నాక నమస్కరించడం తెలిసేది కాదు. ఒకే ఒక్కసారి మాత్రం మా నాన్నగారు 8 వయసులో మాకేం తెలుస్తుంది, పురాణం విన్నాం, ఏదో తండ్రి గారి అనుగ్రహం వల్ల పాండిత్యం వచ్చింది, ఓ చోట పురాణ ప్రవచనానికి వెళ్ళాక ఆ దూరం నుంచి వెళ్ళి దండం పెట్టకుండా ఆయన చేత అక్షతలు వేయించుకోకుండా వెళ్ళిపోయాను. అప్పుడు మా నాన్నగారు పిలిచి, నాయన కృష్ణుడి కంటే గొప్పవాడు అనుకుంటున్నావా నువ్వు, రాముడి కంటే గొప్పవాడివా? రాముడు వాల్మీకి నమస్కరించాడు, వాల్మీకి కథానాయకుడు రాముడు విష్ణువు, శ్రీకృష్ణుడు దుర్వాసుడి కాళ్ళు కడిగాడు. చూసి నేర్చుకోవాలి. పురాణాలు వినడం కాదు, పురాణాలు చెప్పడం కాదని కానీ అప్పుడు నాకు వెలిగింది, ఓహో పురాణం వినడానికి వెళ్ళినప్పుడు ఆ పౌరాణికుడికి నమస్కరించాలనే జ్ఞానం కలిగింది, కనువిప్పైంది. అప్పటి నుంచి నేను పురాణం వినడానికి వెళ్ళినప్పుడల్లా సాష్టాంగ నమస్కారం చేసేవాడిని. చిన్నప్పుడు పాఠం చెప్పిన ప్రతి గురువుకి నమస్కరించాను. ఒకసారి వేదిక మీద గురువుకి దండం పెడితే ఎవరో ఒక ఆయన, ఎవరికి పెడితే వాళ్ళకి అడ్డమైన వాళ్ళకి కాళ్ళకి దండం పెడతామేమిటన్నాడు నన్ను. ఇది సహస్రావధానంలో జరిగింది. బాలకృష్ణ గారికి తెలుసు, సహస్రావధానంలో వేదిక మీద కిందకు దూకి మరీ పెద్దవాళ్ళకి దండం పెట్టేవాడి కాళ్ళకి. ధర్మశాస్త్రం ఏం చెబుతోంది, ఎవరి దగ్గరన్నా నువ్వు ఒక అక్షరం విన్నా వాడిని గురువు కింద భావించి నమస్కరించు అంది. ఏకాక్షర ప్రదాతారం యో గురున్ అభిమన్యతే సస్వయోనిశతంగత్వా చండాలత్వమవాప్నుయాత్. గరుడ పురాణంలో 3 శ్లోకం ఇది. ఒక్కక్షరం ఇచ్చినా గురువు గురువే. అటువంటి గురువుని యహ ఎవడు నా అభిమన్యతో, అభిమన్యతే అంటే గౌరవిస్తాడు, మామూలు గౌరవం కాదట, బాగా గౌరవిస్తే అభిమన్యము అంటాం. నా అభిమన్యతే అంటే గౌరవించడో. ఒక్క అక్షరం ఇచ్చినా గురువు గురువేగా, ఆ గురువుని ఎవడు గౌరవించడో అటువంటి వాడు 100 కుక్క జన్మెత్తుతాట. సహ అతడు, స్వ అంటే కుక్క, యోని శతం గత్వ కుక్కల కడుపులో పుడతాడు. 100 అట, వరసగా 100 కుక్క జన్మెత్తుతాడు. ఆ తర్వాత చండాలత్వం అవాపురయాత్, చండాలుడై పుడతాడు. ఇలా 8 చెప్పారు. కాబట్టి పెద్దల్ని గౌరవించడం గొప్ప పూర్వమైన సంస్కారం. మహానుభావుడు గనక రాముడు వాల్మీకి నమస్కరిస్తే ఆయన ఆశీర్వదించాడు, మానసికంగా మాత్రం పరబ్రహ్మస్వరూపుడైన రాముడికి నమస్కరించేవారట. ఆ తర్వాత సీతాదేవి జగన్మాత పరమపతివ్రత అగ్నిహోత్రంలోంచి బయటకు వచ్చింది. సామాన్య మానవుల మాట విని అడవికి పంపావు, నువ్వెందుకు పంపావో నీ తత్వం నాకు తెలుసు. కానీ సీత నిర్దోషి అనగా రాముడు కన్నీళ్లు పెట్టుకుని, సీత ఎటువంటిదో నాకు ఒకళ్ళు చెప్పాలా, కానీ ప్రభువుని ప్రజావాక్యంతు కర్తవ్యం జనవాక్యంతు కర్తవ్యం అని రాజులకు కొన్ని నియమములు శాస్త్రములు పెట్టి చేతులు కాళ్ళు కట్టాయి. అందువల్ల ప్రాణప్రదయైన సీతని అడవి పాలు చేసుకున్నాను. ఇప్పుడు ఆ సీత ఎక్కడుంది అంటే అప్పటిదాకా వెనకాతలున్న సీతలు బయటకు వచ్చిందిట. ఆ సీతను చూడగానే రాముడు తల వంచుకున్నాడంటే దాన్ని బట్టి అర్థమవుతుంది మీకు, సిగ్గుపడిపోతున్నాడు ఆయన. నాకేమో ఆవిడ ప్రాణం, కానీ దురదృష్టవశాత్తు ప్రభువునయ్యాను, ప్రభువు జనులు ఏదన్నా అనుకుంటే చెయ్యాలని ఆ రోజుల్లో నియమం, అందువల్ల సీతను విడిచిపెట్టాను అని సీత ముఖంలోకి సూటిగా చూడలేక కన్నీళ్లు పెట్టుకుని కిందకి తల వంచుకున్నాడు. రాముడు సర్వలోకేశ్వరుడు పరమ పురుషోత్తముడై ఉండి కూడా ఏడ్చాడు. ఇష్టురాలైన భార్యకి దూరమైన వాడు అలాగే ఏడుస్తాడు. సీత రాముడికి నమస్కరించింది. ఆ తర్వాత, నేను సర్వసౌజన్యమూర్తిని అని నన్ను నేను నమ్ముతున్నాను, ఇదిగో ఈ పిల్లల్ని నీకు అప్పగిస్తున్నాను, ఇంకెక్కడ నేను ఉండలేను అనగా రాముడు మళ్ళీ యథాప్రకారంగా నా పక్కన సింహాసనం మీద కూర్చోంటే రాముడికి ఆవిడ భయంకరమైన గుణపాఠం చెప్పింది. ప్రజలను అనుసరించి నువ్వు నన్ను విడిచిపెట్టావు, ధర్మాన్ని అనుసరించి ఇంక నేను నా లోకానికి వెళ్ళిపోతున్నాను అని భూదేవికేసి తిరిగి నమస్కరించి, నేను ఎప్పుడూ ఏ దోషం లేనిదానినైతే, రాముడి పాదాలని మనస్సులో నిరంతరం ఆరాధించేదానినైతే ఓ భూదేవి నన్ను నీలోకి తీసుకుపో అనగానే అక్కడున్న సభాభవనం అంతా బద్దలైపోయింది. ఆ ప్రాంతం అంతా చాలామంది ఈ నైమిషారణ్యంలో యజ్ఞం జరిగింది కానీ కథాగానం మాత్రం కాశీకి దగ్గరలో ఉన్న ప్రాంతంలో జరిగింది అని చెప్పారు. ఏమో ఆ కాలంలో ఏం జరిగిందో మనం చెప్పలేం, కానీ సీతాదేవి భూప్రవేశం చేసిన స్థలం మాత్రం నైమిషారణ్యం కాదు, అది కాశీకి దగ్గరలో ఉన్న సీతా భూప్రదేశ స్థలం అంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో యజ్ఞం ఓ చోట, కథాగానాలు ఓ చోట, అన్నప్రసాదాల వితరణ ఓ చోట, ఇలా చాలా చోట్ల జరిగాయిలేండి. అందువల్ల మనం కాలాన్ని ప్రదేశాన్ని పూర్తిగా గుర్తుపట్టలేం. కొన్ని ప్రదేశములు మాత్రం ఇవాళ మనం ఎలా గుర్తిస్తున్నామంటే, ఉదాహరణకి భరతుడు రాముడు ఫలానా చోట కలుసుకున్నారు అని రామాయణంలో చెప్పారు. ఆ స్థలం ఎటువంటిది, అది ఎక్కడుంది అని మనం గుర్తుపట్టలేని దుస్థితిలో ఉండగా మన పూర్వజన్మ సుకృతి వల్ల జగద్గురువు శంకరాచార్యులు వారు వేయించేశారు. ఆయన అడుగుపెట్టి, ఇదిగో ఈ స్థలంలో రాముని ఆశ్రమం ఉన్నది, ఇక్కడే భరతరాముల యొక్క మిళనం సమ్మేళనం జరిగింది అని నిరూపించాడు. ఆ మహాత్ముడు శంకరుడు శంకరుడు గనక ఈ స్థలం ఈ స్థలమే అని చూపించాడు. ఆ రకంగా కొన్ని స్థలాలు మనకు దక్కాయి, కానీ అన్నీ ఆయన చూపించలేడు కదా. దానివల్ల కొన్ని స్థలాలు స్థల పురాణాలను బట్టి నమ్మవలసి వస్తుంది. నేను నమ్మితే మనకు వచ్చే నష్టం లేదు, ఎందుకంటే ఈ భూమంతా రాముడు తిరిగిన ప్రదేశం, అక్కడికి ఉన్నాడనే మాట నిజం గనక. కాశీకి దగ్గరలో ఇప్పటికి కూడా ఆ అగ్నిప్రవేశ స్థలం ఉన్నది, ఇంచుమించుగా కాశీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు వెళ్ళండి అక్కడికి. ఆ ప్రాంతంలో చాలా అద్భుతమైన మందిరం కూడా కట్టారు, చాలా గొప్ప స్థలం. ఆ ప్రాంతంలో భూమి పగిలిపోయింది, భూమి అడుగు నుంచి కొన్ని వేల సర్పములు పైకొచ్చాయి. ఆ సర్పముల యొక్క పడగల మీద ఒక గొప్ప సింహాసనం అన్నది, అంటే అడుగు నుంచి పైకొచ్చినవి పాతాళ లోకంలో ఉన్న దివ్య సర్పాలు. ఆదిశేషుడు వాసుకి ఎలా ఉంటారో ఆ స్థాయికి చెందిన మహానుభావులైన సర్పరాజులు తమ పడగల మీద సింహాసనమును మోస్తూ పైకొచ్చారు. వాళ్ళ పడగల మీద ధగ 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 వెలిగిపోతున్న అమూల్యమణులున్నాయి, అనర్ఘమణులున్నాయి. అర్ఘము అంటే విలువ కట్టదగినది. ఈ మణికి 100 రూపాయలని చెప్పగలిగాం అనుకోండి, దానికి రేటు ఫిక్స్ అయిపోయింది కనుక దానిని అర్ఘమణి అంటారు. అనర్ఘము అంటే దానికి విలువ కట్టలేము, దానికి ఇంత రేటు అని ఈ ప్రపంచంలో ఎవరూ చెప్పలేరు కనుక అమూల్యమైన మణులను అనర్ఘరత్నములు అంటారు. అలాంటి అనర్ఘమణులు శిరస్సుల మీద కలిగిన, 1000 పడగలు కలిగిన, 105 పడగలు కలిగిన, 200 పడగలు కలిగిన, 500 పడగలు కలిగిన రకరకాల సర్పములు పాతాళ లోకం నుంచి పైకొచ్చాయి. ఆ సర్పముల యొక్క పడగల మీద ఒక గొప్ప సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం మీద కూర్చుని చేతిలో సోలం పుచ్చుకుని 4 చేతులు ధరించి నల్లని ఒత్తైన శిరోజములతో భూదేవి పైకొచ్చింది. అంటే భూదేవిని సింహాసనం మీద కూర్చోబెట్టి పాములు మోస్తున్నాయట. అటువంటి పాముల చేత ఆవిడ మోయించుకుంటున్నదంటే సింహాసనాన్ని, ఆ భూదేవి యొక్క మహిమ ఎంత గొప్పదో ఆలోచించండి. అలా భూదేవి సింహాసనం మీద పైకి వచ్చి రామ్మ అని సీతని చేతిలోకి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. టక్కన మళ్ళీ పాములు కిందకి దిగిపోయాయి. ఆ పాములు పడగలు కిందకి దిగిపోతూ ఉంటే సింహాసనం కూడా భూ రంధ్రంలోకి వెళ్ళిపోయింది, భూమి మళ్ళీ మూసుకుపోయింది. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అన్నమాట, క్షణాలలో జరిగిపోయింది. లవకుశులు హాహాకారం చేశారు, పౌరులంతా కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చారు. ఇటువంటి సీతామాత మీద అభాండం వేసి అన్యాయంగా సీతారాముల్ని దూరం చేశాం బాబోయ్ అని కొందరు ఏడ్చారు. వానరులు వాళ్ళు సంభ్రమము ఆనందము ఉద్విగ్నత పొందారు, అంటే ఆందోళన కలిగింది, ఆనందము కలిగింది. సీత ఆదిలక్ష్మి అని అర్థమయ్యింది, భూదేవి దర్శనమయ్యింది, పాముల దర్శనమయ్యింది, అమ్మవారు వైకుంఠానికి వెళ్ళిపోతుందని తెలుసు కనుక ఆనందం కలిగింది. కానీ భౌతికంగా సీతను చూడలేమనే బెంగతో దుఃఖం పొందారు కొంతమంది. రాముడైతే తెల్లబోయి ఏం చేయాలో తెలియక నిశ్చేష్టుడే నోట మాట రాక కొంతసేపు ఉండిపోయాడు. మొత్తం ఆ ప్రాంతమంతా ఒక క్షణకాలం సేపు ఏం జరిగిందో తెలియనటువంటి ఉద్విగ్నతకు లోనయ్యిందనమాట. మీరు ఒకసారి ఆలోచించండి, మీ కళ్ళ ముందు భూమి బద్దలవడం, అందులోంచి పావులు బయటికి రావడం, ఆ పావుల పడగల మీద సింహాసనం ఉండడం, సింహాసనం మీద కూర్చున్న భూదేవి కనబడడం, మనలో ఒకటి పట్టుకుపోవడం చేస్తే ఏమైపోతాం మనం? అందువల్ల అందరూ రకరకాల భావనలకు గురయ్యారు. ఇంతలో రాముడు హా సీత సీత వెళ్ళిపోక వెళ్ళిపోక అంటూ దగ్గరికి వెళ్ళాట. అప్పటికే భూమి పూర్తిగా మూసుకుపోయింది. ఆయన తట్టుకోలేక ఒకప్పుడు సీతాదేవి తిరిగి నాకు లభిస్తుందనుకుని లంకానగరంలో ఉన్నప్పుడు ఏడ్చి ప్రయత్నం చేశాను, కానీ ఇప్పుడు సీత నా కళ్ళ ముందు భూరంధ్రంలో ప్రవేశించింది, ఇప్పుడు నేను ఎలా తట్టుకుంటాను? అప్పుడైతే రావణాసురుణ్ణి చంపి సీతని తీసుకురాగలననే నమ్మకం ఉన్నది, ఇప్పుడు ఆ నమ్మకం లేదే అని కొంతసేపు ఏడ్చాడు. అంతలోనే కళ్ళెరుపెక్కై క్రోధావేశ దుర్దాంత దర్ప విలాసం పొందాడు ఆయన. కోపంతో కళ్ళెరుపెక్కి ఆవేశం వచ్చి పళ్ళు పటపట కొరికేట, అంత కోపం వచ్చిందనమాట. ధనుస్సు తీసుకున్నాడు. ఆ తర్వాత అన్నాడు సీతకేసి తిరిగి, ఏది సీత భూమిలోకి దిగిపోయిన చోటికి తిరిగి, ఇక్కడ పోతన గారు ఒక అపూర్వమైన పద్యం భాగవతం నవమస్కంధంలో రాశాడు. ముదిత ఏటికి కృంకితీవు మనలో మోహంబు చింతింపవే. సీత నన్ను అన్యాయం చేసి భూమిలోకి దిగిపోతావా? నిన్ను నువ్వు అంతం చేసుకుంటావా? మన ప్రేమను అప్పుడే మర్చిపోయావా? మన ఇద్దరి మధ్యలో ఉన్న అనురాగాన్ని విస్మరించి ఒంటరిగా వెళ్ళిపోవడానికి నీ మనస్సు ఎలా అంగీకరించింది అని ఏడుస్తూ అంతటి పరబ్రహ్మస్వరూపుడైన రాముడు కూడా కోదండం చేత్తో పట్టుకుంటాడు. కోపం వస్తోంది, కళ్ళు ఎరుపెక్కుతాయి, కన్ను కన్నీళ్లు పెట్టుకుంటాడు. శరీరం కాసేపు బలహీనత వచ్చిన వాడు వణికినట్టుగా వణికిపోతూ ఉండగా ఉండిపోయాట. నరాల బలహీనత వచ్చినవాడు అయిపోయాడు అనమాట ఆయన కూడా. అక్కడ అంటాడు, ఆపద కాదే ప్రియురాలి బాసినయ్యడం. తన ప్రియురాలిని దూరం చేసుకుంటే పరబ్రహ్మమైన ఆపద పొంది ఏడుస్తాడు. అంతటి శుద్ధ బ్రహ్మ పరాత్పరుడని పిలువబడిన రాముడు కూడా ఏడ్చాడు. ఆయన మహాత్ముడు కనుక అంతలోనే ధనుష్టంకారం చేసి బాణం చేత్తో పట్టుకుని, భూదేవి నా భార్యని తిరిగి నాకు అప్పగిస్తావా, లేదా ఈ బాణంతో నీ భూమండలం బద్దలు చెయ్యమంటావా? ఈ భూమి సర్వనాశనం చేసేస్తాను, సముద్రంలో కలిపేస్తాను, భువన బ్రహ్మాండాలన్నీ ధ్వంసం చేస్తాను. ఎవరక్కడ నా ధనుర్బాణాలు నాకు అందజెయ్యండి. చేతిలో బాణం ఉంది, అయినా ఆయన ధనుర్బాణాలు ఇవ్వండి అంటాట. అంటే ఉద్విగ్నత గురైపోయాడు ఆయన కూడా. అంటూ ఆవేశం పొందాడు, పళ్ళు పటపట కొరికాడు, కళ్ళు తామర పువ్వులు ఎర్ర తామర పువ్వులు అయిపోయాయి. క్రోధారుణ క్రమ నేత్రాంచలుడు, క్రోధము చేత ఎరుపెక్కిన కను కొలుకులు కలిగిన వాడయ్యాడు. నిజంగా ఆయన బాణం ఎక్కువెట్టి వేస్తే భూమి సర్వనాశనం అయిపోయేది. నిజంగా ఈయన ఎక్కడ బాణం వేస్తాడో, భూమి నాశనం అయిపోతుందో, సముద్రంలో కలిసిపోతుందో అనుకుని వెంటనే బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమై, శాంతి శాంతి రామచంద్ర ప్రభు, ఏమిటి నువ్వు కూడా సామాన్య మానవుడిలాగా ఇలాగ ఆక్రోశిస్తున్నావు? నీకు తెలియదా నువ్వెవరవో? ఒక్కసారి నీ ఆత్మధ్యానం చెయ్యి. నీవు పరబ్రహ్మవి, వైకుంఠవాసివి, శ్రీమన్నారాయణుడివి, మా అందరికీ మూలకారకుడివి, బ్రహ్మదేవుడికి కూడా జనకుడివి. అయోనిజయైన ఈ సీత ఆదిలక్ష్మి, మేమంతా రావణుడి యొక్క బాధలు తట్టుకోలేక నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి రక్షించు అంటే మా ప్రార్థన అంగీకరించి కౌశల్యాసతీ గర్భంలో నువ్వు కుమారుడిగా పుట్టావు. ఈ లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళంతా నీ పరివారం. ఈ సీత తన దారిని తాను ఇప్పుడు పాతాళానికి వెళ్ళి అక్కడ నాగుల చేత సన్మానం పొంది తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతుంది. నువ్వు కూడా త్వరలో నీ శరీరాన్ని విడిచిపెట్టి పరాత్పరుడవై వైకుంఠానికి వచ్చి మమ్మల్ని ఆనందపెట్టు, ఆగ్రహించకు. రామా, నువ్వు కోపగిస్తే ఈ లోకాలెంత, ఈ ప్రజలంత. నీవు సృష్టించిన ఈ లోకాన్ని క్షణికోద్రేకంతో నీ బాణాగ్నికి దగ్ధం చేస్తావా? ప్రభు పాహి, రామచంద్ర రఘువర, కాకొత్సకులేశ వైకుంఠవాస అంటూ పరిపరి విధాలుగా పుష్పవర్షం కురిపించి స్తోత్రం చేశాడు. ఇంద్రాది దేవతలంతా పాహి అన్నారు. అప్పుడు ఆయన క్రోధాన్ని ఉపశమించుకుని అవును కదూ అనుకున్నట్టంటే, అప్పటిదాకా తాను రాముణ్ణి అనుకున్న ఆయన తనలో పరబ్రహ్మాన్ని ఆవేశింపజేసుకుని తిరిగి విష్ణువుగా జ్ఞానం పొందాడు. ఈ విష్ణు జ్ఞానం పొందాక ఇంకెక్కువ కాలం ఉండకూడదు. నరుడను అనుకున్నప్పుడు మాత్రమే ఆయన భూమి మీద ఉండాలట. ఒకసారి తాను ఎవరో తెలిసాక ఎక్కువ కాలం ఉండకూడదు. అందుకని అందరినీ శాంతపరిచి పంపేసి పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని వాల్మీకి మహర్షిని పిలిచి, ఈ పిల్లల చేత నా తదనంతర చరిత్ర కూడా గానం చేయించండి అన్నాడు. అప్పటిదాకా వాల్మీకి మహర్షి శిష్యులైన లవకుశులు కేవలం శ్రీరామ పట్టాభిషేకం వరకే గానం చేశారట. ఉత్తర రామాయణం కూడా గానం చేయించు వీళ్ళ చేత అనగానే మర్నాడు రాముడు కౌసల్య మొదలైన వాళ్ళంతా సభలో వింటూ ఉండగా లవకుశుల్ని పిలిచి అనంతర రామ కథ గానం చేయమన్నాడు వాల్మీకి. ఇప్పుడు రాముడు ఇంకా అక్కడ ఉండగానే రామావతారం వరకు చెప్పేశారట వాడు. అంటే భవిష్యత్తు అంతా ప్రజలకు తెలిసిపోయింది. ఇది ఎంత గొప్ప విషయం అండి. 10 ఏళ్ల తర్వాత మనం ఏమైపోతామో ముందే తెలిస్తే మనం చాలా జాగ్రత్త పడతాం. కాకపోతే సామాన్యులకి జ్ఞానులకి ఒక తేడా ఉంది. ఎవరైనా మామూలు మానవుడి దగ్గరికి వచ్చి నువ్వు 68 చచ్చిపోతావు అంటే వీడు భయపడిపోయి వీలునామాలు ముందే రాసుకుంటాడు అవునా? అదే రాముడైతే, నాయన నువ్వు ఫలానా సమయంలో అవతారం చాలిస్తావు అంటే ఆయన ఏం భయపడకుండా లోకంలో ధర్మం ఎలా వ్యాప్తి చెయ్యాలో చూస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా భవిష్యత్తుని పనికిమాలిన జ్యోతిష్కులు కొంతమంది చెబుతారు, అలా చెప్పకూడదు. నువ్వు ఇప్పుడు చచ్చిపోతావని చెప్పాడంటే వాడు జ్యోతిష్కుడు గట్ట. ఆయుప్రమాణమును నిర్ధారించి నువ్వు ఫలానా సంవత్సరంలో చచ్చిపోతావని ఏ జ్యోతిష్కుడైనా చెబితే అటువంటి వాడికి పాపం చుట్టుకుంటుంది. అసలు ఈ కలియుగంలో అలా అంత బాగా చెప్పగలిగేవాడు కొద్దిమంది ఎక్కడో ఉంటారు. అలాంటి వాడు మన దగ్గరికి రారు. ఆఖరికి పార్వతీదేవికి జాతకం చెప్పిన వాడికి కూడా వాడి జాతకం వాడికి తెలియదుట. మీకు రహస్యం చెప్పనా? ఇక్కడ వెనకటికి నాబోటాడు ఒకడు పురాణం చెప్పడానికి వచ్చి ఫ్యాను కింద కూర్చుని, నాయనలారా మీరందరూ నాకు నమస్కరించండి, మీ అందరినీ రక్షిస్తాను అన్నట్ట. పాపం జనాలందరూ ఆయన దగ్గరకు వచ్చి దండం పెట్టారు. ఇంతలో ఫ్యాను విరిగి ఆయన నెత్తి మీద పడింది. ఈయన తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చారు. ఎవడెవడిని రక్షిస్తాడండి పిచ్చ? కానీ ఈ పిచ్చాడు ఇక్కడ కూర్చుని రెండు ముక్కలు చెప్పేసి నేను ప్రపంచాన్ని రక్షిస్తానంటే అది భ్రమ. ఎప్పుడు ఏ వ్యక్తి మానవుడు సామాన్య మానవుడు ఇతరులను రక్షించలేడు. రక్షించేది ఏమిటి? ఈ కావ్యాల్లో ఉన్న పవిత్ర వాక్కు. మేమేదో ఆశీర్వదిస్తే మీకు జరుగుతుందనేది భ్రమ. కానీ ఎలా జరుగుతుంది అది? నా మాట కాదు, రామాయణం చెప్పాను కనుక, రామాయణం సాక్షాత్తు వేదం కనుక ఈ వేదవాక్కు మిమ్మల్ని రక్షిస్తోంది. అంతేగాని బోడి పద్మాకర మాటలేని మిమ్మల్ని రక్షించవు, లేదా ఇంకోటి ఎవడో భ్రమణానంద మహర్షులు ఎవరు మిమ్మల్ని రక్షించలేరు. వాళ్ళంతా భ్రమస్వరూపులు. మిమ్మల్ని రక్షించగలిగేది కేవలం వేదవాక్కు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవడైనా అజ్ఞానంతో నేను సర్వాంతర్యామిని, నేను మహానుభావుణ్ణి, పాపం రామారావు గారు పొగిడేశారు కదానని, ఆహా సాక్షాత్తు కశ్యప ప్రజాపతివి నువ్వు వేదమంత్ర స్వరూపుడివి అని ఆయన పొగిడితే ఈయన ఆనందపడిపోయి నేను నిజంగా కశ్యపుడినేమనుకుంటే ఏ కాసేపట్లో వీడు కశ్యపుడు కాదు, ఎక్కడికెడతాడో తెలియదు. ఇవి వాళ్ళ జ్ఞానం. అది వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసి ప్రశంసిస్తారు. ఆ ప్రశంసని అజ్ఞానైతే స్వీకరిస్తాడు, జ్ఞాని అయితే ఇదంతా పరమాత్మ స్వరూపం అనుకుంటాడు. అందుకే ఎప్పుడు ఎవడు పొగిడినా ఆ పొగడ్తలు నాకు వస్తాయని ఈనాటి వరకు ఒక్కనాడు నేను అనుకోలేదు. ఎందుకంటే ఇవాళ మీకు ఆనందం కలిగింది పొగుడుతారు, రేపు పొద్దున ఏం వస్తుందో తిడతారు. ఏం తెలుసు ఇది? ఆనోరేగా. ఇవాళ ప్రశంస, రేపు అప్రశంస. ఇవాళ పొగడతా, రేపు తెగడతా. రాముడిని మహాత్ముడు అన్నారు, ఆనోడితోటి వాళ్ళు ఏమన్నారు? సీతను తెచ్చుకున్నాడన్నారు. మళ్ళీ రాముడు అవతారం సాధిస్తే పరబ్రహ్మ అన్నారు. ఇదో ఈ మధ్యన అదేదో వింధ్యో సంధ్యో దౌర్భాగ్యురాలు రాముడి జైల్లో పెడతానంది, ఆ జన అజ్ఞాన సమితిలో ఉండే ఒక దౌర్భాగ్యురాలు. మొగుడిని తెల్లారులేస్తే మొట్టికాయలేసే దౌర్భాగ్యులంతా మీటింగులు పెట్టడమే. ఇవి మీటింగులు కాదు, చీటింగులు. అసలు ఇటువంటివన్నీ 10 మందికి వ్యాపింప చేయండి. హాయిగా భార్యాభర్తల్ని కలిసి ఉండమని దీవించాలి. అంతేకాని వాళ్ళని విడగొట్టి తగాదాలు పెట్టి రాముడికి సీతకి మధ్యలో మనం తగాదా పెట్టడం ఏంటండి? ఎంత దౌర్భాగ్యం ఇది! రాముడు ఎక్కడ, సీత ఎక్కడ, నువ్వెక్కడ, నీ బతుకు ఎక్కడ? రాముడిలాగా ఒక్క పని చేయగలరా వీళ్ళు? రాముడు చేసిన అన్నదానం కానీ, రాముడు చేసిన ఘనకార్యాలు కానీ, గుహుడు లాంటి పడవ నడుపుకునేవాణ్ణి నా సోదరుడు అన్నాడు, వానరుణ్ణి నా సోదరుడు అన్నాడు, ప్రతి వ్యక్తిని ప్రేమించాడు, శత్రువుని కూడా నెత్తి మీద పెట్టుకున్నాడు. ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? తెల్లారులేస్తే పక్కన వాడు మన రూములోకి వస్తే ఒళ్ళు మండిపోతుంది మనకి. అందువల్ల రామచంద్ర ప్రభువు యొక్క అపూర్వమైనటువంటి ఆ గాథ ఎంత గొప్పదంటే, రాముడు ఇంకా బ్రతికొండగా అవతార సమాప్తి కాకుండానే ఆయన కథ ఏం జరుగుతుందో చెప్పారు వాడు. ఇక్కడ రాశారు, కుశలువులు గానం చేస్తూ ఉండగా రాముడు తన అవతార సమాప్తి కథ విన్నాడు. అంటే ఇప్పుడు జరిగేదంతా కుశలువులు చెబుతూ ఉంటే జరిగిందనమాట. రామచంద్ర ప్రభు కొద్ది రోజులు పరిపాలన చేశాక ఒకరోజున అక్కడికి ఒక ఆయన వచ్చాడు. ఆ మహాత్ముడు, రామా నేను నీతో ఏకాంతంగా మాట్లాడాలన్నాడు. రాముడు అలాగే అన్నట్ట. ఋషులు వచ్చినప్పుడు వాళ్ళు ఏకాంతంగా మాట్లాడుతున్నప్పుడు ఇంకోడెవడో అక్కడికి రాకూడదు. అందుకని వచ్చిన ఋషి, రామా మనిద్దరం ఏకాంతంగా మాట్లాడాలి, బయట కాపలాగా లక్ష్మణుణ్ణి పెట్టు, ఎవడైనా లోపలికి వస్తే వాడికి మరణశిక్ష విధిస్తాను అని శపథం చేయి, నీతో ఏకాంతంగా మాట్లాడతానన్నట్ట. అప్పుడు రాముడు, విన్నావు కదా లక్ష్మణ, ఈ మహాత్ముడు నాతో మాట్లాడాలట, నేను ఆయనతో నా మందిరంలో మాట్లాడతాను, ఏక సమావేశం అవుతాను, నువ్వు కాపలాకాయ బయట గుమ్మం దగ్గర, ఎవరూ లోపలికి రాకూడదు, ఎవరు లోపలికి వచ్చినా వాళ్ళకి మరణదండన. అనగానే కాలపురుషుడు, కాపలా కాసి లక్ష్మణుడు లోపలికి వచ్చినా మరణదండనే సుమా అన్నట్ట. అప్పుడు రాముడు, విన్నావుగా ఆయన మాట, అంతే, నువ్వు కూడా లోపలికి రాకూడదు, నా అనుమతి లేకుండా నేను మళ్ళీ బయటకు వచ్చే లక్ష్మణ నువ్వురా, ఎవరినైనా పంపించు అని ఆదేశించకపోతే నువ్వు లోపలికి వచ్చినా నీకు మరణదండన విధిస్తాను అని లక్ష్మణుడిని హెచ్చరించి బయట కాపలా పెట్టి గుమ్మం దగ్గర లోపలికి తీసుకెళ్ళాడు ఈ వచ్చినవాడిని. ఆ వచ్చినవాడు కాలపురుషుడు, అంటే యమధర్మరాజు. యమధర్మరాజు గారు మారు రూపంలో వచ్చి అసలు రూపం ధరించి రాముడి కాళ్ళకి నమస్కరించి, ప్రభు ఆదిదేవుడివి, శ్రీమన్నారాయణుడివి, రాముడివి, విరాముడివి, విరజుడివి, అటువంటి నీకు నమస్కరిస్తున్నాను. నీవు అవతరించిన పనులన్నీ పూర్తయ్యాయి, ఇక ఈ భూమండలంలో నీవు ధరించిన మానవ శరీరం విడిచిపెట్టి వైకుంఠానికి వేయించేయి, తొందరగా రా ప్రభు పైలోకానికి వేయించేయి. వేంచేయుము వైకుంఠము అంటాడు పోతన గారు, వైకుంఠానికి వేయించేయి అంటాడు. ఆదిదేవుడైన ఆ రామచంద్రునకు అబ్ధిగట్టుటెంత, అసురవరుల చంపుటెంత, కపుల సాహాయమది ఎంత, సొరల కొర్రకు క్రీడ చూపేగాక. ఆదిదేవుడు రామచంద్ర ప్రభువు, నువ్వు నీకు ఈ సముద్రం మీద వంతిన కట్టడం ఎంత, రాక్షసుల్ని చంపడం ఎంత, ఈ కోతుల సహాయం ఎంత, దేవతల కోసం క్రీడ చూపించావు, ఇక ఆ క్రీడ పూర్తయిపోయింది, నువ్వు వైకుంఠానికి వచ్చాయి అన్నాడు. ఆయన వెంటనే అలాగే అంటున్నాడు, సరిగ్గా సమయానికి దుర్వాస మహర్షి వచ్చాడు. దుర్వాసుడు అంటే ముక్కు మీద కోపం ఉంటుందన్నమాట, ఆంటే కోపం అంటే కోపం. దుర్వాస మహర్షిని మనతో తీసుకురాలేదు కానీ తీసుకొచ్చి ఉంటే ఈ యజ్ఞం చాలా యాతన పడిపోయేదన్నమాట. ఆయన రావడంతో ఏ లక్ష్మణ నేను రాముడిని చూడాలన్నట్ట. మా రామచంద్ర ప్రభు లోపల ఎవరితోటో సమావేశంలో ఉన్నాడండి, నేను లోపలికి ఎవరిని పంపకూడదు, ఎవరు లోపలికి వెళ్ళినా వాళ్ళకి మరణదండన విధిస్తానంటున్నాడు ఆయన. అనగా మరణదండన విధించడానికి రాముడెవరు, ఆజ్ఞని శిరసావహించడానికి నువ్వెవడవి, తక్షణం నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళి నేను వచ్చానని చెప్పి ఆయనతో నాకు సమాగమం ఏర్పాటు చేయకపోతే, ఆయనతో నేను మాట్లాడేలా చేయకపోతే మీ ఇక్ష్వాకు వంశం అంతా నాశనం చేస్తాను, మీ వంశం వాళ్ళంతా నరకానికి పోయేలా చెప్పిస్తానన్నట్ట. ఆయనకి శాపాయుధుడు అని పేరు. ఎవరికి? దుర్వాసుడికి. దుర్వాసుడికి వేరే కత్తి కటారులు అక్కర్లా, శాపమే ఆయుధం. దాంతో లక్ష్మణుడు వణికిపోయి, నేను చచ్చినా పర్వాలా, మా వంశం నాశనం కాకూడదు, రాముడి పిల్లలకి ఏమీ కాకూడదు అనుకుని తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. వెళ్ళగానే కాలపురుషుడు, చూసావా ఎవరూ రాకూడదంటే లక్ష్మణుడు వచ్చాడు, ఇక నీ దగ్గర సెలవు అని బయటకు వచ్చి అదృశ్యమైపోయాడు. అప్పుడు రాముడు తెల్లబోయి, సరే తర్వాత ఆలోచిద్దాం, ముందు వచ్చింది ఎవరు అంటే దుర్వాసుడు వచ్చాడు అన్నయ్యా అన్నట్ట. దుర్వాసుడిని లోపలికి పంపమన్నాడు. దుర్వాసుడు హుటాహుటిని వచ్చాక, మహాత్మా అంత అత్యవసర సమావేశానికి వేంచేశారని విన్నాను. ఏమిటి అత్యవసరం అంటే, నాకు 3 రోజులు చాకలిస్తోంది, అన్నం పెట్టేవాళ్ళు లేరు, అందుకని నీ చేత్తో అన్నం తిందామని వచ్చానన్నట్ట. ఇది రామాయణంలో ఆయన అన్నది. అన్నం పెట్టమని రాముడిని అడగడానికి ఇంత గందరగోళం చేసేట ఆయన. ఇదంతా నిజం చెప్పాలంటే ఈ గందరగోళం అంతా ఎందుకు చేశారో మీకు అర్థమవుతుందిగా. రామావతార సమాప్తి అవ్వాలి, అవ్వాలంటే ఇంత గందరగోళం జరగాలి. అప్పుడు రాముడు తెల్లబోయి స్వయంగా అన్నం పెట్టాడు. ఆ తర్వాత లక్ష్మణుడిని పిలిచి, వశిష్ఠాదుల్ని పిలిచి, ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఎవరు లోపలికి వచ్చినా మరణదండన విధిస్తానన్నాను, ఈ లక్ష్మణుడు వచ్చాడు, అది కూడా నా వంశాన్ని రక్షించడం కోసం, నా కోసం తన ప్రాణత్యాగం చేయడానికి వచ్చాడు, నాలో సగం లక్ష్మణుడు. అందువల్లే ఎక్కడ దుర్వాస శాపం వల్ల నేను, నా పిల్లలు, నా వంశము నశించిపోతాయో అని ఆందోళనతో నా దగ్గరకు వచ్చాడు అటువంటి సోదరుణ్ణి, ఏం చెయ్యను అంటే, అప్పుడు వశిష్ఠుడు, నాయన మనుస్మృతులు ఏమనున్నది, ఇష్టమైన వ్యక్తిని చంపడం ఎంతో దేశ బహిష్కరణ శిక్ష విధించడం కూడా అటువంటిదే. తన ఊరు నుంచి, తన ఇంటి నుంచి బయటికి మెడబట్టు గెంటేయడం ఉందే, అది మరణశిక్షతో సమానం. కాబట్టి లక్ష్మణుడికి దేశ బహిష్కరణ విధిస్తే ఆయన మరణించిన వాడే. అనగానే రాముడు కన్నీళ్లు పెట్టుకుని అతనికే చూడలేక, లక్ష్మణ ఇక నీ ముఖం నేను చూడలేను, నీ ముఖం చూస్తూ నిన్ను నాకు దూరంగా బహిష్కరించలేను, రాజ్యం విడిచి వెళ్ళిపో అన్నట్టు. లక్ష్మణుడు రాముడికి వినయంగా నమస్కరించి, ఇంతకంటే నాకు మరణశిక్ష విధిస్తే బాగుండేది, తల నరికితే బాగుండేది, తల నరకడం ఉందే అది దేశ బహిష్కరణ కంటే స్వల్ప శిక్ష, అయినా రామాజ్ఞ మేరను అని రాముడికి దూరంగా సరయూ నదీ తీరానికి వచ్చాడు. భక్తితోటి రాముడికి నమస్కరించుకుని నదీ తీరానికి వచ్చి యోగాభ్యాసం చేస్తూ ఉండగా టక్కన ఇంద్రాది దేవతలు వచ్చారు, నదిలో ముంచారు. ప్రభు నువ్వు ఆదిశేషుడివి, ముందు స్వర్గానికి వచ్చి తర్వాత వైకుంఠానికి పో అని చెరోరెక్క పుచ్చుకుని స్వర్గలోకానికి పట్టుకుపోయారు. చూస్తూ ఉండగా లక్ష్మణుడు స్వర్గానికి వెళ్ళి ఆదిశేషుడిగా మారిపోయాడు, అనంతుడిగా మారిపోయాడు. అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళి అప్పటికే అక్కడికి వచ్చేసింది సీత. ఆ మాతకి నమస్కరించి తాను పానుపోయి సీతని పానుపు మీద కూర్చోబెట్టి ఇక రామ దర్శనం కోసం ఎదురు చూశాడు. లక్ష్మణుడు వెళ్ళిపోగానే ఇంకా రాముడు నిర్వీర్యుడైపోయాట, అనంతుడు లేకపోతే ఆయన ఉండలేడు. అందుకని వెంటనే శత్రుఘ్నుణ్ణి హుటాహుటిన మధురానగరం నుంచి వచ్చేయమను అని భరతుడికి కబురు పెట్టాడు. భరతుడు రాముడు చెప్పినట్టే శత్రుఘ్నుడికి వార్త పంపాడు. తర్వాత భరతుడిని పిలిచి, నీ కొడుకుల్లో ఒకటి పేరు తక్షుడు, ఇంకోటి పేరు పుష్కలుడు, తక్షుడి పేరు మీదుగా తక్షశిల అనే నగరాన్ని నిర్మాణం చేయించి దానికి తక్షుణ్ణి రాజుని చెయ్యి అనగా, భరతుడు కొడుకు తక్షుడి చేత తక్షశిల అనే నగరం ఉంది, ఇప్పుడు కూడా పాకిస్తాన్లో ఉంది అది, తక్షశిలా నగరం నిర్మాణం చేయించి దానికి ఒక కొడుకుని ప్రభువుని చేశాడు, రెండోవాడు పుష్కలుణ్ణి పుష్కలావర్త దేశానికి రాజుని చేశాడు. అక్కడికి భరతపుత్రులు వెళ్ళిపోయారు. తన కొడుకులు కుసుణ్ణి లవుణ్ణి పిలిచాడు. కుసుణ్ణి కుశావర్తం అనేటటువంటి ప్రాంతం, ఇప్పుడు అది గుజరాత్లోకి వెళ్ళింది, ఇప్పటికి కూడా కుసుడు యొక్క వంశస్థులు అక్కడ ఉన్నారు, వాళ్ళది మంచి మెజారిటీ, ఓటు బ్యాంకు వాళ్ళకి గట్టిగా ఉంది. లవుణ్ణి ఏం చేశాడనమాట, శ్రావస్తి అనే పురానికి ప్రభువుని చేశాడు. కోసల దేశాన్ని దక్షిణ కోసల, ఉత్తర కోసలగా విభజించి దక్షిణ కోసల అనే ప్రాంతానికి కుశావర్తన్ రాజధాని చేసి కుసుణ్ణి రాజుని చేశాడు. ఉత్తర కోసల ప్రాంతానికి శ్రావస్తి నగరం రాజధాని చేసి లవుణ్ణి రాజధాని రాజుని చేశాడు. ఆ తర్వాత శత్రుఘ్నుణ్ణి, నీ పిల్లల్ని నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు పట్టాభిషిక్తులు చేసి రమ్మన్నాడు. అందుకని ఆయన ఏం చేశాడు, సుబాహుడు శత్రుఘాతి అని ఇద్దరు కొడుకులు ఆయనకి, సుబాహుడు అనేటటువంటి వాడిని మధురాపురానికి రాజుని చేశాడు, శత్రుఘాతి అనేవాడిని పక్కనే ఉన్నటువంటి ఈనాడు మనం కౌశిక ప్రాంతం అని పిలుస్తున్న దానికి రాజుని చేశాడు. లక్ష్మణుడికి కూడా ఇద్దరు కొడుకులు, ఒకడు అంగదుడు, రెండవడు చంద్రకేతుడు. ఈ అంగద చంద్రకేతులు ఇద్దరినీ కూడా కారుపథము అనే దేశానికి రాజుని చేశాడు. కారుపథ దేశము అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలుపెట్టి ఇరాన్ వరకు వెళ్ళిన ప్రాంతం అంతా కారుపథం. దానికి లక్ష్మణ పుత్రుల్ని వరుసగా అంగద చంద్రకేతుల్ని రాజులు చేశారు. అంటే ఎక్కడికక్కడ రాజ్య విభాగం అయిపోయింది. ఆ తర్వాత శత్రుఘ్నుడు వచ్చాడు, భరతుడు వచ్చాడు. వెళ్ళిపోయే ముందు అందరినీ చూడాలి కదా, అందుకని బ్రహ్మర్షులందరినీ పిలిచాడు. వరుసగా వాల్మీకి మొదలుకొని వశిష్ఠుడు, వామదేవుడు, జావాలి, కాశ్యపుడు, సుమంతుడు, సుయజ్ఞుడు, గౌతముడు మొదలైన మహర్షులంతా ఏం చేశారు. ఇది కాక రామచంద్ర ప్రభువు పరబ్రహ్మస్వరూపుడు వైకుంఠమునకు వెళ్ళిపోతున్నాడు, అవతారం సమాప్తం చేస్తున్నాడు, మళ్ళీ ఇటువంటి రామావతారం చూడలేమేమో అనే ఉద్దేశంతో ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్న ఋషులంతా బారులు తీరి అయోధ్యా నగరానికి వచ్చారు. ఆ మహాత్ములంతా కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బొగ్గుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇటువంటి మహానుభావులైన ఋషులంతా పరమ పవిత్రమైన అయోధ్యా నగరానికి వచ్చారు. ఆ తర్వాత రామచంద్ర ప్రభువు సుగ్రీవుణ్ణి మొత్తం పరివారంతో వచ్చేయమన్నాడు. సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు ఇత్యాది వానరులు, ఎలుగుబంట్లు, కొండముచ్చులు అందరూ రాముడంటే అభిమానం కలిగిన వాళ్ళందరూ వచ్చేశారు. ఇది సరిపోక రాక్షసరాజు విభీషణుడిని రమ్మన్నాడు. లంకాపురం నుంచి హుటాహుటిని వచ్చాడు విభీషణుడు తన మంత్రులు నలుగురితో కలిసి. ఎంతమంది వచ్చిన తర్వాత అప్పుడు రాముడు అందరినీ పిలిచి, సుగ్రీవ నువ్వు వచ్చే ముందు ఏం చేసావన్నట్ట. ప్రభు నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను, నేను నీతో వైకుంఠం వచ్చేస్తాను. అందుకే ఈ అంగదుణ్ణి కిష్కింధానగరానికి ప్రభువుని చేశాను. అనగానే సంతోషపడిపోయి, అంగదా నువ్వు చాలా కాలం ఉంటావు, ద్వాపర యుగం వరకు కిష్కింధానగరాన్ని పరిపాలించు, ద్వాపర యుగం అయ్యాక శరీరం విడిచిపెట్టేయి అని మైందుడికేసి ద్విధుడికేసి తిరిగాడు. మైంద ద్విధులారా, మీరు కృష్ణావతారం వరకు భూమి మీద ఉండండి, కలిపురుషుడు ప్రవేశించాక మీరు ఈ భూమిని విడిచిపెట్టేయండి అని ఇప్పుడు జాంబవంతుడికేసి తిరిగాడు. జాంబవాన్ నువ్వు చిరజీవివి, ప్రళయకాల పర్యంతం భూలోకంలో అదృశ్య రూపంతో విహరించు, భక్తులకి మాత్రం దర్శనమియ్యి పాపాత్ములకి దర్శనమివ్వకుండా కలియుగాంత వరకు భూలోకంలో ఉండు, నువ్వు మాత్రం నాతో రావద్దన్నాడు. విభీషణుడికేసి తిరిగాడు. విభీషణుడు, నేను వస్తారామా అంటే కుదరదు, నువ్వు చిరజీవి, ద్వాపర యుగం వరకు లంకానగరాన్ని పరిపాలించి ఆ తర్వాత అదృశ్య రూపంతో లంకానగరం పైభాగంలో ఉండు. లంకానగరానికి దర్శనానికి వస్తూ ఉంటారే పద్మాకర్ గారు లాంటి వాళ్ళు, రేపు ఫిబ్రవరిలో పెడుతున్నాం, ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి 17, అలా వచ్చే భక్తుల్ని పై మార్గం నుంచి భక్తితో వచ్చేటటువంటి వాళ్ళని దీవించు. భక్తి లేకుండా విలాసయాత్రకు వచ్చే వాళ్ళని ఎత్తి మీద మొట్టిగా మొట్టు వాళ్ళని కొంచెం పరీక్షించన్నాడు. అందుకే మీరు లంకకి వెళ్ళినప్పుడు విభీషణ అనుగ్రహం ఉంటే హాయిగా బయటకు వస్తాం, ఎక్కడైనా విభీషణుడికి అపచారం చేసినట్టు కనబడినా, రామనామం సరిగ్గా చెయ్యకుండా బయలుదేరినా కొంచెం పీడిస్తాడు. కాస్త అన్నాన్ని గెడిపించడమో లేకపోతే నిలబడింది ఢామని పక్కన ఉన్నటువంటి గోతిలో పడ్డమో జరుగుతుందో, కాబట్టి గోతిలో పడింది. రాముడు విభీషణుడిని ఏమని ఆజ్ఞాపించాడు, లంకకు వచ్చే భక్తుల్ని దీవించు, భక్తి లేకుండా వస్తే, రామభక్తి లేకపోతే మాత్రం మొట్టిగా ముట్టన్నాడు. అందుకే విభీషణుడు అక్కడ చిరజీవిగా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు హనుమంతుడు కన్నీళ్లు పెట్టుకుని, రాముడు లేకపోతే ఉండలేడండి, ఆయనకు అదో పెద్ద సమస్య, రాముడి నామం జరుగుతూ ఉంటే ఆయన కళ్ళ వెంబడి నీళ్లు వస్తాయి, రాముడు అవతారం చాలిస్తాడంటే మనకే కన్నీళ్లు వస్తున్నాయే, ఇంకా హనుమంతుడికి రాకుండా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందుకనే ఆయనని పిలిచి, నాయన బ్రహ్మ నీకు వరం ఇచ్చాడు, నీవు చిరజీవివి, కాబోయే బ్రహ్మవి, నిన్ను బ్రహ్మస్థానంలో నిలబెడుతున్నాను, ఎన్ని ప్రళయములొచ్చినా నీకు నాశనం లేదు, నా రామకథని నువ్వు చదువుకుంటూ, రామజపం అందరి చేత చేయిస్తూ, గంధమాదన పర్వతం మీద కలియుగాంతం వరకు ఉండు, ప్రళయం వచ్చినా మళ్ళీ నువ్వు అక్కడే ఉండు, ఎల్లకాలంలో ప్రజలకి రామనామం యొక్క మహిమని చాటు, నా రామకథ, నా రామనామం ఎక్కడ జరిగితే అక్కడ నువ్వు ఉండు. అందుకనే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడ రామనామస్మరణ జరిగితే, ఎక్కడ రామకథ జరిగితే అక్కడికి వెళ్ళి నువ్వు వింటూ ఆనంద బాష్పాలు కార్చి ఆ ప్రజల్ని రక్షించమన్నాడు హనుమంతుడు. రామాజ్ఞ మేరను అలాగే చేస్తానన్నాడు. కుశలవుల్ని అందరినీ సంభారించి పౌరులందరినీ పిలిచాడు. పౌరులారా, ఈ సుగ్రీవుడు నాతో వచ్చేస్తాడు, నాతో పాటు ఇందాక చెప్పిన చిరజీవులు తప్ప మిగతా వాళ్ళంతా రండి. ఎవరు నాతో రావడానికి ఇష్టపడతారో వారంతా కాలినడకన నాతో సరయూ నదికి రండి, కాలినడకన రండి, చెప్పులు వదిలేసి రండి. నాతో సరయూ నది ప్రవేశం చేసిన వాళ్ళని సమానంగా చూసుకుంటాను, నాతో సమానంగా చూసుకుని వైకుంఠానికి పట్టుకుపోతాను అనగానే చాలామంది రాముడితో రావడానికి ఇష్టపడ్డారట. కొంతమంది ఆ రాముడు అలాగే అంటాడు, నిజంగా వైకుంఠానికి వెడతామో సరయూ నదిలో దిగితే మునిగిపోతామో అనుకున్న వాళ్ళు ఉంటారు, కాబట్టి వాళ్ళు కొంచెం దూరం దూరంగా అంటే అంటున్నట్టుగా ఉంటారు. గురువుగారు చెప్పినంత మాత్రం చేత అందరూ ఒకే రకంగా భక్తి వస్తారా, ఆయన అలాగే చెబుతాడులే అనుకునేవాళ్ళు కొందరు ఎప్పుడు ఉంటారట. ఇప్పుడు మహానుభావులైన బ్రహ్మాది దేవతలు చూస్తుండగా, బ్రహ్మ, గణపతి, ఈశ్వరుడు, ఇంద్రాది దిక్పాలకులు పైనుంచి బారులు తీరి పుష్పవర్షం కురిపిస్తూ ఉండగా, వైకుంఠం నుంచి దివ్య విమానాలు వచ్చి నిలబడ్డాయి సరయూ నది పైన, ఇందులో ములిగిన వాళ్ళని తీసుకెళ్ళడానికి. ఎందులో ములిగిన వాళ్ళని? రామునితో సరయూ నదిలో ములిగిన వాళ్ళని తీసుకెళ్ళడానికి కోటానుకోట్ల బంగారు విమానాలు, సువర్ణ విమానాలు ఆకాశ మార్గంలో ఉన్నాయి. ఇప్పుడు రామచంద్ర ప్రభు వాళ్ళందరినీ వెంట పెట్టుకుని అక్కడ ఒక దివ్య ప్రదేశం ఉన్నది సరయూ నదీ తీరంలో, దానికి శతపథ ప్రవేశము అని పేరు. ఆ ప్రదేశానికి తీసుకొచ్చాట. తీసుకొచ్చి అందరూ చూస్తూ ఉండగా కళ్ళు మూసుకుని, ఇందులో ప్రవేశించిన వాళ్ళకి వైకుంఠం ఇస్తానన్నాడుగా. అందులో కొంతమంది ప్రవేశించారు, అందరూ ఒకేసారి దిగాలన్నాడు ఆయన పైగా. అందుకే ఇష్టం ఉన్న వాళ్ళంతా ఆ సరయూ దగ్గరికి వచ్చారట. ఒక రహస్యం చెప్పనా, మీరు నాతో పాటు 2013లో అయోధ్య నగరానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో? ఓ దాదాపు 25-30 మంది దాకా ఉన్నారు. 2013లో అయోధ్య నగరంలో 9 రోజులు రామాయణం చెప్పుకున్నాం. నిజంగా అప్పుడు అయోధ్యలో సరయూ నది ఎలా పొంగిందండి, ఎంత భయంకరంగా ఉంది. అప్పుడు మన రాముడి యొక్క లక్ష్మణుడి యొక్క విగ్రహాలు అందులో ముంచాం, గుర్తుందా మీకు? సీతారాముల యొక్క విగ్రహాలని అందులో ముంచి వాటికి స్నానం చేయించి చక్రస్నానం స్వామివారికి చేయించి ఆనీళ్ళు మీ నెత్తి మీద పోసాను. నేటికి 5 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు రేపు పొద్దున మనం కాశీలో చేయబోతున్న పని అదే. మన సీతారామ లక్ష్మణుల్ని, శివపార్వతుల్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విగ్రహం వేయగలిగిన వాళ్ళు పట్టుకోండి, లేదా ఇద్దరిద్దరు పక్కనండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మార్చుకోండి. గంగానదికి తీసుకెడతాం. మనం ఎలా అవభృత స్నానం చేయడానికి చక్రం వాడామో ఆ చక్రంతో స్వామివారికి స్నానం చేయించాక అప్పుడు మనము స్నానం చేస్తాం. దానికి వైకుంఠయాత్ర అని పేరు. వైకుంఠయాత్ర అంటే ఇప్పుడు వైకుంఠానికి పోతారని కాదు, వైకుంఠమునకు తీసుకెళ్లే పవిత్ర యాత్ర అని పేరు అన్నమాట. ఆ పవిత్రమైన కార్యక్రమం నిర్వహిస్తే వాళ్ళకి అపూర్వమైన పుణ్యం వస్తుంది. రాముడు ఆనాడు అలాంటి చక్రస్నానం వాళ్ళ చేత చేయించాడు. అందరూ ఒక్కసారి దిగితే మీ అందరికీ మోక్షం ఇస్తానన్నాడు. లక్షల మంది అయోధ్యాపుర వాసులు, వానరులు, భల్లూకులు, గోలాంగోలం అంటే కొండముచ్చనమాట, నల్లగా మూతున్నటువంటి వాటిని గోలాంగోలం అంటారు. అటువంటి వానరులు వీళ్ళందరూ కలిసి రాముడిని తలుచుకుని దిగారట. కొంతమంది భయంతో ఒడ్డు మీదే ఉన్నారు. అమ్మో నాకు నీళ్ళంటే పడవండి, నా ఒంటికి పడదండి, నేను సన్నీళ్ళు చేయలేదండి అనుకున్న వాళ్ళంతా దూరంగా ఉన్నారు. వాళ్ళు బతుకంతా కన్నీళ్ళే. సన్నీళ్ళైనా సరే రాముడిని అనుసరించి అందులో దిగారు కదా. దిగడంతో వాళ్ళందరూ దివ్య రూపం ధరించారట. రకరకాలైనటువంటి ఆభరణములు ధరించారు, సువర్ణాభరణములు ధరించారు, పుష్పమాల ధారణం చేశారు. వాళ్ళందరూ కూడా దివ్య రూపధరో దేవ అన్నారు. దివ్య రూపం ధరించి దేవతలతో సమానులయ్యారు వాళ్ళంతా. అపూర్వమైన కాంతి పొందారు. అందరికీ 4 చేతులు వచ్చాయి. శంఖం, చక్రం, గదా, పద్మం ధరించి శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి రూపం ధరించారు. అందరూ విమానాలు ఎక్కారు. భయపడిన వాళ్ళు ఇంక జీవితంలో అప్పుడు మాత్రం ఆయనతో ప్రవేశిస్తేనే రూపం తప్ప తర్వాత ప్రవేశిస్తే రూపం ఉండదు. కనుక ఒడ్డు మీద ఉండి అయ్యో రాముడు చెప్పిన మాట విని ఆయనతో దిగి ఉంటే వైకుంఠానికి పోయేవాళ్ళం. ఈ భూలోకంలో ఏదో 100 గజాల స్థలం ఉన్ను, అక్కడెక్కడో విజయవాడలో ఇల్లు, లేకపోతే ఏలూరులో ఇల్లు అనుకున్నాం, మన కర్మ గాలింది అనుకుని పాపం కన్నీళ్లు పెట్టుకున్నారట. ఆయన అదృష్టవంతులే, కనీసం ఆ దృశ్యం కళ్ళారా చూశారు కదండి. ఇంతమంది దేవతలు పూలవర్షం కురిపిస్తూ ఉండగా హాయిగా వైకుంఠానికి వెళ్ళిపోయారు భజన చేస్తూ. రామచంద్ర ప్రభువు ముందు శత్రుఘ్నుణ్ణి, భరతుణ్ణి సముద్రంలో ఆ సరయూ నదిలో ఉంచి వాళ్ళిద్దరినీ శంఖచక్రాలుగా మార్చి పైకి పంపాడు. ఇప్పుడు దేవతలు చూస్తూ ఉండగా రాముడు అందులో దిగాడు కదా. దేవతలు అనుకున్నారంటే ఈ రాముడు అవతారం సమాప్తం చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఆయన ఈ మానవ శరీరం విడిచి వైకుంఠ శరీరం, విష్ణు శరీరం ధరిస్తూ ఉండగా పూలవర్షం కురిపిద్దామని గంపలకి గంపలు మందార పుష్పాలు తెచ్చారు. స్వర్గలోకంలో ఉన్న పారిజాత పుష్పాలని మందార పుష్పాలు అంటారు. మందారం అంటే కల్పవృక్షం. ఆ పువ్వులు అలా తెచ్చుకునే ఉన్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు. రాముడు నీళ్లలో మునిగాడు. సెకండ్లో 100,000 వంతు కంటే తక్కువ సమయంలో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అని కూడా చెప్పడానికి వీల్లేదనమాట, రాముడు దివ్య రూపంతో వైకుంఠానికి వెళ్ళాడు. ఆయన వైకుంఠం వెళ్ళడం కూడా ఎవరికి తెలియలేదట, అంత భ్రమ కలిగింది. రాముడు వైకుంఠానికి వెళుతూ ఉంటే దివ్య రూపం ధరిస్తూ ఉంటే చూడటం ఓడవల్లో అవుతుంది. పాపం పువ్వులు కురిపిద్దాం అనుకున్న వాళ్ళంతా తెల్లబోయారట. అప్పుడు బ్రహ్మన్నాడు ఏం కంగారు పడక్కర్లా, రామావతార సమాప్తి మనం చూడలేం, ఆయన మహావేగంగా కాలములో చాలా స్వల్పకాలంలో వైకుంఠానికి వెళ్ళిపోయాడు, తెచ్చిన పువ్వులు ఎందుకు అర్థం చేయటం, వైకుంఠానికే వెళ్ళి ఆ రాముడి పాదాల మీద వేద్దాం అనగానే వీళ్ళంతా ఈ పువ్వులు పుచ్చుకుని వైకుంఠానికి వెళ్ళారు. ఆ సమయానికి శ్రీమన్నారాయణుడు ఆదిశేషుడి పారుపు మీద ఒయ్యారంగా పవళించాడు. యథాప్రకారంగా లక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గరికి చేరింది. చతుర్భుజుడయ్యాడు ఆయన. శంఖం, చక్రం, గదా, పద్మాలు చేతిలోకి వచ్చాయి. ఇప్పుడు బ్రహ్మాది దేవతలు వెళ్ళి ఈ పువ్వులు ఆయన మీద కురిపించి నారాయణాయ, వాసుదేవాయ, నడినాయ, సత్వగుణాశ్రయాయ, సదాశ్రయాయ, హంసస్వరూపాయ తే నమః అని స్తోత్రం చేశారు. అంటే రామచంద్రుడు యథాప్రకారంగా శ్రీమన్నారాయణుడు అయిపోయాడు. అప్పుడు దేవతలంతా స్తోత్రాలు చేశాక వారిని అనుగ్రహించి, ఎప్పుడెప్పుడు అధర్మం పెరుగుతుందో, ధర్మం తరుగుతుందో, అప్పుడు నన్ను నేను సృష్టించుకుని మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తాను, లోకరక్షణ చేస్తానన్నాడు ఆయన. దాన్నే మళ్ళీ భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. స్వామి ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకున్నాడు. ఇది పరమ పవిత్రమైన శ్రీమద్ రామాయణ కావ్యం. ఋషీశ్వరుడైన పరమ తపస్వి అయిన వాల్మీకి చేత రచింపబడిన కావ్యం ఇది. మహానుభావుడు వాల్మీకి 100 కోట్ల శ్లోకములతో బ్రహ్మలోకంలో ఉన్న గ్రంథాన్ని 24,000 శ్లోకాల్లో అందించాడు. శతకోటి ప్రవిస్తరం ఇది. రామాయణం ఎటువంటిది అనుకుంటారు? ఇవాళ మనం అనుకున్న చిన్నది కాదు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. రామచంద్రుని కథ 100 కోట్ల శ్లోకాలతో ఉన్నది. దానిని బ్రహ్మగారు ఏం చేశాడు? 100 కోట్ల, 1 కోటి శ్లోకం చదవడానికి మన జీవితం సరిపోతుందా? ఒకసారి ఆలోచించండి. 107,000 శ్లోకాల భారతానికే మన జీవితం సరిపోవట్లేదు అర్థం చేసుకోవడానికి. ఇంక అటువంటిది 100 కోట్లు సరిపోదనుకుని దానిని 100 లక్షలుగా బ్రహ్మ కుదించాడు. 100 లక్షలంటే కోటి. కోటి శ్లోకాలు కూడా మానవులు చదవలేరు అనుకుని మళ్ళీ ఏం చేసేట బ్రహ్మదేవుడు 100,000కి కుదించాడు. ఈ 100 శ్లోకాల్ని నారదునికి ఇస్తే నారదుడు దాని సారాంశమంతా వాల్మీకి చెప్పాడు. నిజానికి ఈ కథ అంతా నారదుడే వాల్మీకి చెప్పాడు. అందుకే రామాయణం ప్రారంభంలోనే తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పొంగవం. స్వాధ్యాయ నిరతుడు అంటే వేద పండితుడు, నిరంతరం వేదం చదివి దానిని ఎప్పుడూ వల్లివేసే పండితుణ్ణి స్వాధ్యాయ నిరతుడు అంటారు. ఎప్పుడూ వేద పండితుడైనటువంటి వాడిని, నిత్యం వేదం చదివేటటువంటి వాడిని. వాగ్విదాం వరం, ఎంత పండితుడైనా ఉపన్యాసం చెప్పేవాడు కాకపోతే ఉపయోగం లేదుగా. నారద మహర్షి ఎటువంటి వట్ట? వేద పండితుడు, స్వాధ్యాయ నిరతుడు. కొంతమంది చదువుతారు కానీ తీరా ఇక్కడికి వచ్చి చెప్పమంటే కంగారు వచ్చేస్తుంది, సరిగ్గా చెప్పలేరు. 5 నిమిషాలు గట్టిగా మాట్లాడాలంటే నానా ప్రిపరేషన్లు కావాలి, లేదా పుస్తకం తీయాలి. పుస్తకం అంతా ఏదో గేదీని ఇల్లులా తయారు చేస్తారా? పుస్తకం అంతా గీతలు అక్షరాలు పెట్టి చూసి పైకి కిందకి ఇలాగానా పేకానా వెనక్కి పీకి ముందుకు పీకి యాతన పడాలి, అవునా? కాబట్టి పాండిత్యం సరిపోదట, వక్త కూడా అయి ఉండాలి. నారదుడు ఎటువంటి వాడు? స్వాధ్యాయ నిరతుడు, వాగ్విదాం వరం అంటే ఉపన్యాసం చెప్పటంలో 1 అనమాట, శ్రేష్ఠుడు. ఉపన్యాసము చెప్పే వక్తలలో నారదుణ్ణి మించినవాడు ఎవడుంటాడండి? అంత బాగా అందరికీ అర్థమయ్యేలాగా స్పష్టంగా సూటిగా చెబుతాడు, మధురంగా చెబుతాడు. మళ్ళీ కంఠం కూడా మాధుర్యంతో లేకపోతే వినలేం మనం. శ్లోకం బండగొంతుకుతో ఇష్టం వచ్చినట్టు పలికితే కొంతసేపు పోయాక వినలేం కదా. అందువల్ల నారదుడు ఎలాంటి వాడు? వేద పండితుడు. మధురముగా చెబుతాడు, స్పష్టంగా అర్థమయ్యేలా చెబుతాడు, మనకి హత్తుకునేలా చెబుతాడు. నారదుడు పురాణం చెబుతూ ఉంటే బండరాళ్ళు కరిగిపోతాయండి, అందరూ పాత్రలో ఇన్వాల్వ్ అయిపోతారు. అనుభవించి వాళ్ళు కూడా ఆ పాత్రలో పరకాయ ప్రవేశించేస్తారు. అటువంటి వాడిని వాగ్విదాంబరం అంటారు. ఆ నారదుణ్ణి తపస్వి అయిన వాల్మీకి ఒకనాడు, బాబు నాకు ఒక అనుమానం ఉన్నది, అనుమానం తీర్చన్నాడు. ఏమిటంటే, ఒక వ్యక్తి ఉన్నాడా, ఆ వ్యక్తి ఎటువంటి వాడు అయి ఉండాలి? ప్రస్తుత కాలం వాడు అయి ఉండాలి. ఎప్పుడో పురా అంటే కుదరదు, ఏనిషియంట్ డేస్ అంటే కుదరదు, ఇన్ డేస్ గాన్ బై ఇన్ ఏనిషియంట్ కాలం అంటే కుదరదు. ఈ కాలములో కొన్ని లక్షణములు కలిగిన పురుషుడున్నాడా? కోన్వస్మిల్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జతక్రోధోద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధన్నరం అన్నాడాయన. ప్రభు నారద మహర్షి ఈ కాలములో గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, ఎప్పుడూ సత్యం పలికేవాడు, దృఢవ్రతుడు, శీలం కలిగిన వాడు ఎవడున్నాడు? 16 గుణాలు చెప్పారండి ఇందులో వరుసగా. ఈ కాలంలో 16 గుణములు కలిగిన వ్యక్తి ఉన్నాడా? ఆ 16 గుణాలు ఏమిటనమాట? ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ, సత్యవాక్య, దృఢవ్రత, చారిత్రేణ చ కోయుక్త, సర్వభూతేషు కోహిత, విద్వాన్కః, కస్సమర్థశ్చ, కశ్చైక ప్రియదర్శన, ఆత్మవాన్ కో జతక్రోధో, ద్యుతిమాన్ కోనసూయకః, కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఇలా 16 లక్షణాలు ఎవరి దగ్గర ఉన్నాయి అని అడిగితే, ఈనాటి కాలంలో అలాంటి వాళ్ళు ఉండరు, కానీ భగవంతుడే నరుడిగా రాముడిగా దిగొచ్చాడు, ఆయనలో ఇవన్నీ ఉన్నాయి అని వరస పెట్టి చెప్పుకొచ్చాడు నారద మహర్షి. అలా నారద మహర్షి ద్వారా 100 శ్లోకములు వాల్మీకి విన్నాడు. నేను ఇది రామాయణం ఫలశ్రుతి చెబుతున్నాను కాబట్టి ఆ మొత్తం శ్లోకాలు కానీ ఆ పదాలు కానీ వాటి వ్యాఖ్యానం కానీ సంపూర్ణ రామాయణంలో చెప్పాం, మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. ఇప్పుడు దాని జోలికి వెళ్లకుండా ఇది ఫలశ్రుతి కనుక చివరి కాబట్టి క్లుప్తంగా చెబుతున్నాను అన్నమాట. ఆ నారదుడు చెప్పగా వాల్మీకి విన్నాడు. విన్న తర్వాత ఏం జరిగిందో మీకు ముందే చెప్పాను. శ్లోకం వచ్చింది క్రౌంచ పక్షుల దగ్గరికి వెళ్ళాక. అప్పుడు ఆ శ్లోక రూపంలో బ్రహ్మ చెప్పగా 24,000 శ్లోకాల్లో రాశాడు. గాయత్రీ మంత్రమునకు అక్షరములన్నీ 24. ఆ 24 అక్షరములే సంపూర్ణ గాయత్రీ మంత్రమే 24,000 శ్లోకములుగా రామకథా రూపంలో మనకు అందించాడు. పైగా ఇది వేదం, అందుకే వేదః ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన. రామాయణాత్మన రామాయణం అనే పేరుతో, రామాయణం అనే చరిత్రగా వేదః వేదము ప్రాచేతసాత్ వాల్మీకి మహర్షి వలన ఆ సీత్ ఏర్పడినది. ఎలా వచ్చింది? ఈ గ్రంథ రూపంలో వచ్చింది. అటువంటి గ్రంథం అత్యంత పవిత్రమైనది. ధన్యం యశస్యం ఆయుష్యం, ఇది వింటే మనం ధన్యులమవుతాం, మన జీవితం సఫలమవుతుంది. ఉట్టినే పుట్టి జీవితం అంతా వ్యర్థంగా గడిపిన వాడి జీవితం ఏం పనికిమాలిన జీవితం కదటండి. ఒకడు పుట్టాడు, తిన్నాడు, పెరిగాడు, విలాసాలు అనుభవించాడు, డబ్బు సంపాదించాడు, చచ్చాడు, పుట్టలోని చెదలు పుడుతున్నాయి చూస్తున్నాయా? అలా కాదట మన జీవితం. ఈ కథ వింటే మనం ఎందుకు పుట్టామో ఆ పుట్టుక సార్థకమవుతుంది. అందుకే ఈ కథ వినడం వల్ల మనిషి ధన్యజీవి అవుతాడు. ధన్యజీవి అంటే మీలాంటి వాడనమాట. మీరు చక్క ఉద్యోగాలు చేసుకున్నారు, సద్యోగాలు చేసుకున్నారు. ఆనాడు చేసింది ఉద్యోగం, ఇది సద్యోగం. ఇటు యహం ఇటు పరం రెండూ ఏర్పడతాయి ఈ కథ వినడం వల్ల. యశస్యం కీర్తిస్తుంది ఇది. ఇదివరకు అపకీర్తి ఉంటే ఆ అపకీర్తి తొలగిపోతుంది, పవిత్ర కీర్తి సత్కీర్తి వస్తుంది. వాడు సమకాలికులలో గొప్పవాడవుతాడు, పేరు వస్తుంది అతనికి. మీరు చూస్తున్నారు కదా ఉపన్యాసం 4 రోజులు ఉన్నాక 5 రోజున వాడే గురువుగారి సన్మానం పొంది గురువుగారి మీద మాట్లాడడానికి వక్తగా పాంప్లెట్లో పేరు వేయించుకుంటున్నాడా లేదా? ఇదే యశస్యం అంటే, కీర్తినిస్తుంది ఇది. ఆయుష్యం ఆయువుని పెంచుతుంది గ్యారంటీగా. ఎప్పుడో పోతానని బెంగెట్టుకోకండి. 68 ఇయర్స్కి మీరేం పోరు, ఇది నేను అభయం ఇస్తున్నాను. నమ్మి, నన్ను నమ్మి, అంటే నన్ను నమ్మడం అంటే నేను చెప్పిన రామాయణాన్ని నమ్మి శ్రద్ధగా వింటే ఆరోగ్యం వచ్చి తీరుతుంది. లేకపోతే మా బాలకృష్ణ గారు 10 నుంచి నేను వెళ్ళిపోతాను అంటూనే ఉన్నాను. నేను ఇంకా చేయలేనని 75 వచ్చాయి, ఇంకో 25 గ్యారంటీగా చేస్తారు. ఏమిటంట అది ఆయుష్యం అంటే. కాబట్టి ఇది విన్న కొద్దీ ఎప్పటికప్పుడు మళ్ళీ ఉత్సాహం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పకపోతే ఆయనకి 75 అంటే ఎవరికైనా తెలుసా? పద్మాగర్ గారికి వెళ్ళే బొత్తిగా 36 ఏమో అనుకుంటారంతా. అలా తయారైపోయి నాతో సమానంగా ఈత కొడుతున్నారు, ఆయన డ్యాన్స్ చేశారు. ఆయన చూస్తే డ్యాన్స్ ఇన్ ఫ్రాన్స్ అని ఒక సినిమా పెడదాం అనుకున్నాను. అలా చేయగలిగారంటే అది రామాయణం యొక్క శక్తి. రామాయణాన్ని నమ్ముకుంటే, భారతాన్ని నమ్ముకుంటే, భాగవతాన్ని నమ్ముకుంటే, పురాణాల మీద నమ్మకం ఉంటే ఎప్పటికీ అనారోగ్యం రాదండి. నేను తినేది ఎంతో, నా ఆహారం ఎంతో నా కూడా ఉన్నవాళ్ళని అడిగితే తెలుస్తుంది. పిడికెడు ముద్దతో ఈ ఉత్సాహంతో బ్రతుకుతున్నామంటే, ఈ ఆరోగ్యం వస్తున్నదంటే, ఎప్పుడు ఎన్ని ఊళ్ళు తిరుగుతున్నాం, ఎన్ని దేశాలు తిరుగుతున్నాం, పడుకున్న చోట నిద్రపోవడంలా, నిద్రపోయిన చోట తినడం లేదు, తెగ తిరుగుతూనే ఉన్నారు కదా సంచార జీవిని నారదుడులేగా. అయినా ఇలా ఆరోగ్యంగా ఉంటున్నామంటే కేవలం పురాణ బలం, అది ఆహార బలం కాదు. కొందరిది ధనబలం, కొందరిది జనబలం, కొందరిది కండబలం, కొందరిది తిండి బలం, ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకు కేవలం పురాణ బలమే. పురాణజ్ఞుడు ఎప్పుడు సుఖంగా ఉంటాడు. అందువల్ల ఇది ఆయుష్యం. రాజ్యాంచ విజయావహం, మహారాజులకి పదవుల్లో ఉన్న వాళ్ళకి విజయం తెచ్చిపెడుతుంది ఇది. ఇది శ్రద్ధతో వింటే అన్నదమ్ములు రామలక్ష్మణుల్లా తయారవుతారు, భార్యాభర్తలు సీతారాముల్లా తయారవుతారు, గురువులకి జ్ఞానం కలుగుతుంది, అనేక రకాల శుభాలను కలిగిస్తుంది, యహమిస్తుంది, పరమిస్తుంది. ఆఖరి ఏమన్నాడు తెలిసినా, దీనిని నమ్మి విన్నవాడికి వైకుంఠం వచ్చి తీరుతుంది. వాడు వైకుంఠాన్ని విజయం చేస్తాడు, జయించగలుగుతాడనమాట. ప్రవాసాంతే సమాగమం, పిల్లలు ఎక్కడో దూరంగా ఉండిపోయారు, లేదా భర్త ఏమో ఆఫ్రికాలో, భార్య ఏమో ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తుందనుకోండి. తప్పనిసరి పరిస్థితుల్లో భార్యామణి ఆస్ట్రేలియాలో ఉంది, భర్తగారు ఆఫ్రికాలో ఉన్నారు, లేదా భర్తగారు జింబాబ్వేలో ఉన్నారు, భార్యామణి గారు కువైట్లో ఉన్నారు. ఈ శ్రద్ధగా ఈ రామాయణం వింటే వాళ్ళిద్దరూ ఒకే ఊళ్ళో పక్క పక్కనే కూర్చుని ఉద్యోగం చేస్తారట. ఈ సీటు భార్యది, ఈ సీటు భర్తది, మధ్య మధ్యలో హాయ్ అనుకుంటూ ఉద్యోగం చేసుకోవచ్చు కంప్యూటర్ దగ్గర. అలా ప్రవాసాంతే సమాగమం, ప్రవాసములో ఉన్న వాళ్ళకి దగ్గరకు వచ్చే అవకాశం ఇస్తాడు పరమాత్మ. నేను చూశాను అలాగ. పాపం ఒక తల్లి ఎంత ఏడ్చిందో తెలుసా, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు రానంటాడు, నేను ఒక్కడే కొడుకు, నాకు నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాను, నా పిల్లలు నా దగ్గరైనా ఉండాలి, నేను అక్కడైనా ఉండాలి, ఎలాగండి అండి అంటే 24,000 శ్లోకాలు రామాయణం ఆవిడ చేత చదివిస్తే ఇప్పుడు ఆవిడ అమెరికా వెళ్ళడానికి ఇష్టపడకపోతే కొడుకు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకు వచ్చాడు హాయిగా, హైదరాబాద్ వచ్చేసాడు హాయిగా, ఫీనిక్స్ నుంచి అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాడు చక్కగా. తల్లి, కొడుకు, కోడలు, మనవలు, మనవరాళ్ళు వాళ్ళు సుఖంగా ఉన్నారు. మళ్ళీ ఈ దేశానికి వచ్చాక గురువుగారు మర్చిపోయింది అనుకోండి, ఆవిడ వేరే విషయం. గురువుగారు మర్చిపోయినా పర్వాలేదు, కానీ రాముడిని మాత్రం మర్చిపోకుండా ఉంది కదా, ఎంత అదృష్టం అది. కాబట్టి ఎందుకు చెబుతానంటే, నేను ఖచ్చితంగా దూరంగా ఉన్నవాళ్ళు ఒకచోట కలుస్తారు. ప్రవాసాంతే సమాగమం అన్నాడు. వినాయకాశ్చ శామ్యంతి గృహాన్ని తిష్టంతి వై, ఇళ్లల్లో వాస్తు దోషాన్ని కలిగించే కొన్ని దేవతలు ఉంటారు, వాళ్ళందరినీ వాస్తుదోషాలని, వినాయకులని పిలుస్తారు. వాస్తుదోషానికి వాణ్ణి పిలిస్తే వీడు పిలిచొచ్చి ప్రతివాడు ఈశాన్యంలో పల్లం అంటాడు, నైరుతిలో ఎత్తు అంటాడు వీడు మహానికి. అసలు వాడే నైరుతిలో ఉన్నాడు ఇలా. వాడేమో ఈశాన్యంలో కూర్చుంటే వాడిని తీసే రోడ్డు మీద పారేస్తామా? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనం కొంచెం లావుగా ఉన్నాం, ఈశాన్యంలో మనం కూర్చోకూడదంటే ఎలాగండి? ఇది పెద్ద శని, ఈశాన్యం కాదు కానీ నోటికొచ్చిందల్లా చెప్పేయటమే. పాపం నిజంగా ఈశాన్యంలో ఒక ఇంట్లో పెద్ద మర్రి చెట్టు ఉంటే ఆ చెట్టు బరువరి కొట్టించేశాడు ఉసూరు మంది ప్రాణం. దేవతలు తెలుసా వృక్షాలంటే, వృక్షాలకి వాస్తు ఏమిటి? అక్కడ రాముడిని పెట్టి ఇప్పుడు ఆంజనేయుడు ఉన్నాడు ఈశాన్యంలో, ఆయన తీసేస్తావా వాస్తు కోసం అని? అప్పుడు శాస్తి చేస్తాడు ఆయన, తగిన శాస్తి చేస్తాడు వాస్తు కోసం ఆంజనేయుడిని తీసి పక్కన పెడితే. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి అన్నీ మానేయండి. సరైన వాస్తు తెలియకపోతే నోరు మూసుకు కూర్చోక ప్రజల్ని భయభ్రాంతులు చేయటం, ఇక అక్కడి నుంచి లక్షలకు లక్షలు వాస్తు హోమాలు, ఈ దెబ్బతో ఇక వీడి జీవితంలో మళ్ళీ చెప్పొచ్చుకుని అయ్యా అనుకోవడం. యావత్ జీవితం 30 ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి ఐశ్వర్యం అంతా ఒక దెబ్బకు ఒక వాస్తువాడు ఎత్తుపోయట. అక్కడే నీ కర్మయోగం అలా పట్టుకున్నది. ఈ రామాయణం 24,000 శ్లోకాలు ఇళ్లల్లో పారాయణ జరిగినా, లేక శ్రద్ధతో మీరు విన్నా, ఆ గృహంలో ఉన్న సకల వాస్తుదోషాలు పటాపంచలైపోతాయి. వినాయకాశ్చ శామ్యంతి తిష్టంతి గృహాని యావై అన్నాడు. ఇల్లు పవిత్రమవుతుంది, వైకుంఠంతో సమానమవుతుంది. ఈ విధంగా అనేక శుభములను ప్రసాదించే, ఐశ్వర్యాన్ని ప్రసాదించే, ఆనందమును ప్రసాదించే అపూర్వ గ్రంథరాజమును మీరు ఈనాడు ఇక్కడ చిత్రకూటంలో రామస్వామి వనవాసం చేసి భరతునికి పాదుకలిచ్చిన స్థలంలో మందాకిని తీరంలో అమందానందంతో విన్నారు. ఇప్పుడు అందరూ కూడా నేను బలం విష్ణోహ అంటాను, ప్రవర్ధతాం అనండి. బలం విష్ణోహో, బలం విష్ణోహో, బలం విష్ణోహో. ఈ మాట వాల్మీకి రామాయణంలో పట్టాభిషేకంలో చివరిది చెప్పాడు. మీరందరూ విష్ణువు యొక్క బలం అభివృద్ధి చెందుగాక అనండి. విష్ణువు బలం పెరిగితే మన బలం పెరుగుతుంది, అందుకని ఆ మాట అనమని చెప్పాడు. శివర శ్లోకంగా వాల్మీకి చెప్పాడనమాట. ఆ శ్రీమన్నారాయణుడు మనల్ని రక్షించుగాక.